మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. మీ పాదముల వద్ద కూర్చొని నేర్చుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయము తండ్రి. ఈ యొక్క జీవితంలో మేము నడుచుచున్నప్పుడు అనేకమైనటువంటి తప్పటడుగులు వేసేటువంటి ప్రమాదములు మా విశ్వాస జీవితంలో ఉంటున్నవి గనుక మేము ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధిలో నిలిచి మీ వాక్యమునకు లోబడుచు, మీ వాక్యమునకు విధేయులు మేము బ్రతుకుచు, మీ సన్నిధిలో ఎల్లప్పుడూ స్థిరముగా నిలిచి బ్రతికేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. ఏ విధమైనటువంటి దుర్యోచనకైనను మీ సన్నిధి నుండి తొలగిపోయేటువంటి ఏ విధమైనటువంటి మనస్తత్వమునకైనను మేము లోను కాకుండానట్లుగా మమ్మలను మీరు కరుణించి కాపాడి ప్రభువా, మమ్మలను తిన్నని మార్గంలో నడిపించండి. క్రీస్తునామం అందబెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగము, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అని చెప్పబడినటువంటి ఈ యొక్క వాక్యము మత్తయి సువార్త 6:1 వ్రాయబడి ఉన్నది. నిన్నటి దిన మందు ఇదే విధమైనటువంటి మరి యొక్క వచనమును మనం చదువుకున్నాము. అది మత్తయి సువార్త 5:16 వ్రాయబడి ఉన్నది. అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి వాక్యం ఏమిటంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని వ్రాయబడి ఉన్నది. ఈ రెంటినీ కలిపి మనం చూచినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని ఒకచోట చెప్తున్నాడు. అదే సమయంలో మరి ఒక చోట ఆ కొండ మీద ప్రసంగంలోనే మరి ఒక సందర్భంలో ఏం చెప్తున్నాడంటే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయవద్దు అని చెప్తున్నాడు. అంటే నిన్న మనం చదువుకున్నటువంటి మన సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మన వెలుగును ప్రకాశింపనీయుట అనేటువంటిది మనము మనుషులకు కనబడవలనని చేయకూడదు అని చెప్పబడుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. చాలామంది మనుషుల ఎదుట నీతి కార్యములను చేసేటప్పుడు వారు తమ యొక్క పేరు నిమిత్తము, తమ కొరకు పొగడ్తల నిమిత్తము మనుషుల యొక్క దృష్టిలో గొప్పవారుగా పెద్దవారిగా కనబడవలనని, మంచి ఆత్మీయ సంబంధులుగా కనబడవలనని, పెద్దవారిగా కనబడవలనని ఈ విధమైనటువంటి పనులను చాలామంది చేస్తూ ఉంటారు. ఇది అనేకులకు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక ఉచ్చు లాంటిది, ఒక ట్రాప్ లాంటిది. విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనకు అనేకమైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రభువు నుండి మనలను వెనక్కి లాగివేసేటువంటి అనేకమైనటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనేటువంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ మనం జయించి ముందుకు సాగవలసినటువంటి అవసరత ఉంటూ ఉంటుంది. ప్రభువును మనం మహిమపరచవలసి ఉన్నది, అది మన యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయముగా ఉండవలసి ఉన్నది. అయితే అదే సమయంలో దాని వెనుకనే ఉండేటువంటి ఉత్సు నుండి మనము విడుదల పొందవలసి ఉన్నది. ఆ ఉత్స ఏమిటంటే, మన యొక్క ఘనత నిమిత్తం కాకుండా మనలను మనము ప్రజలకు కనపరచుకునవలనని, మన యొక్క పొగడ్త నిమిత్తము చేసేటువంటి భక్తి కాకుండా ప్రభు నిమిత్తమై, ప్రభువును ఘనపరచు నిమిత్తమై, ప్రభువును మహిమపరచు నిమిత్తమై మనం చేసేటువంటి భక్తిగా మన భక్తి క్రియలు అనేటువంటివి ఏదైనప్పటికీ ఉండవలసి ఉంటుంది. చాలామంది ఈ లోకంలో చేసేటువంటి ఈ యొక్క భక్తి కార్యక్రమములు కూడా ఎలా తయారైపోయినాయంటే, వారి యొక్క పొగడ్తల నిమిత్తమును, వారి సంఘం యొక్క పొగడ్తల నిమిత్తము, మనుషుల యొక్క పొగడ్తల నిమిత్తమును, అక్కడ ఉన్నటువంటి వాక్యమును బోధించేటువంటి వారి యొక్క పొగడ్తల నిమిత్తమును, ఈ విధముగా ఈ పొగడ్తల నిమిత్తం చేసేటువంటి భక్తిగా మారిపోతున్నది. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు సహితము ఎలా తయారైపోయారంటే, ప్రభు మాట కన్నా బైబిల్లో ఏమైతే వ్రాయబడి ఉన్నదో ఆ మాట కన్నా కూడాను వారి యొక్క బోధకులు చెప్పినటువంటి మాటలు మాత్రమే మరింత ముఖ్యమైనవి అన్నట్లుగా వారు తీసుకుంటూ వారిని ఆరాధించేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమి జరుగుతున్నదంటే, కాలం గడిచిన కొంది వారు విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, కానీ ఈ యొక్క భక్తి జీవితంలో వెనుకబడిపోతున్నారు. అది వారికి ఏదో ఒక సమయం వచ్చే వరకు కూడా వారికి తెలియనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. చివరికి సత్యమును తెలుసుకున్నప్పుడు ప్రభువు ప్రధానమైనటువంటి వాడు, ప్రభువును బట్టి మాకు పాపక్షమాపణ కలుగుతున్నది, ప్రభువునకు లోబడవలసి ఉన్నది, ప్రభు చెప్పిన మాట అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది అని తెలుసుకునే లోపల వీరికి సమయం ఎంతో గడిచిపోతూ ఉన్నది. వారు చేసేటువంటి యొక్క పొరపాట్లు అనేటువంటివి, అంటే వ్యక్తిని గొప్పగా ఎంచటం అనేటువంటిది, ప్రభువు కన్నా వ్యక్తిని లేకపోతే వారి సంఘాన్ని గొప్పగా ఎంచటం అనేటువంటిది వాటికి లోబడతం అనేటువంటిది, ఈ విధమైనటువంటి తప్పిదములలో వారు దిగజారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు యొక్క సంఘము నిర్మించినప్పుడు క్రీస్తు తన శరీరముగా తన సంఘమును పోల్చి చెప్పినాడు. ఈ సంఘం అనేటువంటిది ప్రభువునందు విశ్వసించి, ప్రభువును తమ సొంత రక్షకునికి అంగీకరించి, ప్రభువును మాత్రమే పూజించి వెంబడించేటువంటి బిడ్డలందరితో కూడినటువంటి సంఘమై ఉన్నది. మనము ఇప్పుడు ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి రకరకములైనటువంటి సంఘములు ఉన్నవి. ఈ సంఘములన్నీ కూడాను మనుషుల మధ్యన మనకి వాక్యమును అర్థం చేసుకోవటంలో లేకపోతే కట్టుబాట్లలో క్రైస్తవ సంఘ విషయములలో తలెత్తినటువంటి వివాదములను బట్టి ఎవరికి వారు వేరువేరుగా తమ సొంత పేర్లు పెట్టుకుంటూ సంఘములని నిర్మించుకున్నారు. అయితే ఈ సంఘములన్నీ కూడాను ప్రభు యొక్క సంఘముల అంటే కాకపోవచ్చు. అయితే వీటిలో ప్రతి ఒక్కదానిలోనూ కూడాను ప్రభువు నెరిగినటువంటి వారు కొందరు ఉండి ఉండవచ్చును. కాబట్టి ప్రభువు సంఘం అనేటువంటిది ప్రత్యేకంగా ఆయనకు లోబడి విధేయులై ఆయనకు మాత్రమే భయపడుచు జీవించేటువంటి వారితో నిర్మించబడినటువంటి సంఘమై ఉన్నది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకైనా బలహీనులైనటువంటి విశ్వాసులు ఎవరైనా మనకు ఎదురైనప్పుడు వారిని పక్కన పెట్టేసేటువంటి విధంగాను, వారిని కొంత చిన్న చూపు చూసేటువంటి విధంగాను మనము చేస్తూ ఉంటాము. అది సరైనటువంటిది కాదు. వారు నీ విశ్వాసం కన్నా తక్కువ మెట్లో ఉన్నటువంటి వారైతే వారిని కూడా నీ విశ్వాస మెట్టులోనికి లాగేటువంటి విధముగా వారిని నీవు నడిపించవలసి ఉన్నది. లేకపోయినట్లయితే, వారు నీకన్నా ఉన్నతమైనటువంటి మెట్లో ఉన్నట్లయితే ఆ మెట్టులోనికి నువ్వు వెళ్ళేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. ఇది ప్రభువును బట్టి మనకు ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యేటువంటిదే కానీ సంఘమును బట్టి మరి ఒక దానిని బట్టి సాధ్యమయ్యేటువంటిది కాదు. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇంకొన్ని విషయములను గురించి ప్రభు అక్కడ ప్రస్తావించినట్లుగా మనము చూడవచ్చు. అవి ఒక్కొక్క దానిని మనం చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ధర్మము చేయుటను గురించి ప్రభువు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ధర్మము చేయుటను గురించి ప్రభువు ప్రస్తావించినప్పుడు ఈ మాట తను సెలవిచ్చి ఉన్నాడు. నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియక ఉండవలెను. చాలామంది ధర్మం చేసేటప్పుడు వారు ప్రజలకు తెలియవలనని వారెంత ధనము ధర్మంగా ఇస్తున్నారో ఆ యొక్క ఫిగర్ అదంతా కూడా ప్రజలకు తెలియవలనని వారు దానియందు గర్వించుచు ఫలాని వారు ఫలాని కార్యము నిమిత్తమే ఇచ్చి ఉన్నారు అనేటువంటి ఆ యొక్క పేరు నిమిత్తమే ధర్మం చేసేటువంటి వారుగా ఉంటున్నారు. కొన్ని భవనాలపై మనము మనుషుల యొక్క పేర్లు రాయబడి ఉండటం చూస్తూ ఉంటాము. ఫలాని వారి జ్ఞాపకార్థము అని చెప్పి అక్కడ కొందరు పేర్లు వ్రాయబడుతూ ఉంటాయి. ఏమిటి సంగతి అనంటే, వారి తరపుగా ఉన్నటువంటి వ్యక్తులు వారు చనిపోయిన తర్వాత వారిని జ్ఞాపకం చేసుకునేటటువంటి నిమిత్తము కొంత ధనమును విరాళంగా ఆ యొక్క భవనం యొక్క నిర్మాణానికి ఇచ్చి ఉండవచ్చును. మేము చెప్పినటువంటి పేర్లు పెట్టినట్లయితే ఆ భవనానికి, అప్పుడు మేమింత ధర్మం చేయగలము, దానికి కానుకగా ఇవ్వగలము, దాని యొక్క కన్స్ట్రక్షన్ నిమిత్తము అని ఉడంబడిక చేసుకొని అప్పుడు వారు ఆ యొక్క ధర్మమును ఇస్తూ ఉంటారు. అదేవిధంగా బస్ షెల్టర్స్ అనేటువంటివి, ఇంకా రకరకములైనటువంటివి ఎక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడాను ఏమిటంటే, ప్రజలు వారు చేసేటువంటి ధర్మమునకు ప్రతిగా కొంత ఆశించి ఫలాని వారులను జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కావచ్చు, లేకపోతే మరొక ఉద్దేశం కావచ్చు. ఇలాంటివన్నీ కూడాను వీరు చేసినటువంటి ధర్మమునకు ప్రతిగా మరికొంత ఆశిస్తూ చేసేటువంటి దానములై ఉన్నవి. అయితే కొన్ని సందర్భములలో మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము, అన్నోన్ డోనర్ అని చెప్పి అక్కడ వ్రాసి ఆ డబ్బును ఇస్తూ ఉంటారు. అన్నోన్ డోనర్ అంటే అక్కడ దాత తన యొక్క పేరును గాని ఎందుకు ఇచ్చాడు ఏమిటనేటువంటిది తెలియకుండగా తాను ధర్మము చేసినటువంటిది తన పేరు గాని ప్రఖ్యాతిని గాని తను ఎవరిని జ్ఞాపకం చేసుకునవల్లని ఆశిస్తున్నాడో వారి పేర్లు గాని అక్కడ తెలియపరచడానికి ఇష్టపట్టలేదు. అది కేవలము ధర్మము చేయటకు మాత్రమే వినియోగపడవలనని, పేర్లు ప్రఖ్యాతులు అనేటువంటివి ముఖ్యము కాదని అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇది చాలా తక్కువ సందర్భములలో మనకు జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా మనము చాలా సార్లు ఈ డొనేషన్లు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఏమండి పలాని పని నిమిత్తమే మేము ఈ డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాము అని చెప్పి కాగితాల మీద పేర్లు రాసుకుంటూ ఎవరెవరు ఎంత ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఇవన్నీ కూడాను వివరములు రాసుకుంటూ వెళుతుంటారు. సాధారణంగా వీరు చేసేటువంటి పని ఎలా ఉంటుందంటే ఈ కాగితాలని మొట్టమొదటగా వారి యొక్క ఉద్దేశములో వారి యొక్క ఊహలో ఎక్కువ ద్రవ్యం ఎక్కడి నుండి అయితే రాగలదో వారి యుద్ధకు ముందుకు వెళుతూ ఉంటారు. ఆ తర్వాత అంతకన్నా తక్కువ ద్రవ్యము ఎక్స్పెక్ట్ చేసేటువంటి వారి దగ్గరకు వెళుతూ ఉంటారు. ఈ రకంగా చివరకు వచ్చేటప్పటికి అందరి వద్దకు వెళుతూ ఉంటారు. ఈ యొక్క పట్టీని మీరు చూచినట్లయితే ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనేటువంటిది, ఈ యొక్క పట్టికలో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వారి యొక్క ధనము ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వారు కొంత తగ్గించి రాస్తారు, ఆ తర్వాత ఇంకొంత తగ్గించి రాస్తారు. ఇలాగ నాలుగైదు పేర్లు అయ్యేటప్పటికి మిగిలినటువంటి పట్టిక అంతా కూడా 5 రూపాయలు ఇచ్చినటువంటి వారి పేర్లతోటే నిండిపోయి ఉంటుంది. ఈ విధంగా మనం ధనం ఇచ్చేటప్పుడు మన యొక్క పేరు ప్రతిష్టలను ఆశిస్తూ మన యొక్క మనల్ని గురించి మనుషులు గొప్పగా చెప్పుకోవాలని, మనం చేసినటువంటి ఘనకార్యముల గురించి ప్రజలు ప్రశంసించాలని ఆశపడుతూ చేసేటువంటి పనిగా ఉంటుంది. అయితే బైబిల్ దీనిని సమర్థించట్లేదు. నీవు ధనమును కానుకగా ఇచ్చేటప్పుడు ఆ కానుక అనేటువంటిది నీ కుడి చేయి చేయనటువంటిది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి అని సెలవిస్తున్నది. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఏమైనా సరే దానంగా ఇచ్చిన ట్లయితే ఆ దానం అనేటువంటిది దానికి ప్రతిగా నీవు ఏమియో మరీ తిరిగి ఆశించవద్దు అని చెప్పటం అన్నమాట. ఈ యొక్క ధనము కానుకగా ఇవ్వటం అనేటువంటిది, లేకపోతే కొన్నిసార్లు ప్రాపర్టీస్ కానుకగా ఇస్తూ ఉంటారు. మా ఇల్లు, మాకున్నటువంటి పొలము, లేకపోతే మరి ఒకటి రాసి ఇవ్వటం అనేటువంటిది కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగేటప్పుడు చాలా మంది చేసేటువంటిది ఏంటంటే వారి యొక్క పేరు మాత్రము అక్కడ చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి వారు ఆశిస్తూ ఉంటారు. అలాంటివి ఆశించవద్దు అని ప్రభువు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. మనకు దైవ వాక్యంలో చెప్పబడినటువంటిది ఏమిటంటే ప్రధానమైనటువంటి అంశముగా దేవునిని ప్రేమించాలని మొట్టమొదటిగా చెప్పబడినటువంటిది, రెండవది మన చుట్టూ ఉన్నటువంటి పొరుగు వారిని మనవరినే మనము ప్రేమించాలని రెండవదిగా చెప్పబడినది. ఈ రెండవదిగా చెప్పబడినటువంటి అంశమును చాలా సార్లు బైబిల్లో ప్రస్తావించటం జరిగినది. మన యొక్క పొరుగు వారిని మనవల్నే ప్రేమించటం అనేటువంటి దానిలో చాలా అర్థము ఇమిడి ఉన్నది. చాలా మంది అది చదివేందుకు దానిని బాగా అప్రిషియేట్ చేసేందుకు వాడుకుంటూ ఉంటారే తప్ప దాని ప్రకారము నడుచుకునేందుకు ఎవరు కూడాను ముందుకు వెళ్లరు. అనేక మందికి వారికి తగినంత ద్రవ్యము ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి ధన సమృద్ధితో అనేక మంది అనాథలను ఇంకా ఇతర దాతృత్వమైనటువంటి ధర్మకార్యములను నిర్వహించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నప్పటికీ వాటిలో వీరు చెయ్యొత్తనిచ్చేటువంటిది చాలా చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భములలో అసలు వాటి జోలికే వెళ్ళినటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. మన దేశంలో అనేక మంది ధనవంతులైనటువంటి వారు ఉన్నారు. ధనవంతులు లేక కాదు, భారతదేశం అనేటువంటిది పేద దేశము అని చెప్తూ ఉంటారు సాధారణంగా. కానీ ఈ యొక్క పేద దేశములో అనేక మంది ధనవంతులైనటువంటి వారు ఉన్నారు. ప్రపంచంలోని కుబేరుల యొక్క జాబితాలో చోటు చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే ధనికులైనటువంటి వారికి పేదలైనటువంటి వారికి మధ్యన తారతమ్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రతి వారు తన యొక్క సొంత పనులను గురించి, తమ సొంత ప్రయోజనములను గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. కానీ సమాజమును గురించి, దేశమును గురించి ఆలోచించేటువంటి వారు చాలా తక్కువ. ఈ క్రమంలో పలుకుబడిని ఉపయోగిస్తూ, తమకున్నటువంటి ఆ యొక్క పొజిషన్ను ఉపయోగిస్తూ, తమ యొక్క ప్రాపకములను సరిదిద్దుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరికైతే సహాయం అందవలసినదో, వారికి సరైనటువంటి సహాయము చేరటం లేదు. కుబేరులైనటువంటి వారు ధనమును దాతృత్వముగా ఇవ్వటంలో కూడాను వారు ముందుకు రావటం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది సామాన్యులైనటువంటి వారు సహితము తమ ప్రక్కన ఉన్నటువంటి వారికి ఏదైనా కొంత మేలు చేయాలి, తమకున్నటువంటి శక్తి మేరకు సహాయం చేయాలని ప్రయోజనకరంగా ఉండునట్లుగా తమ శక్తి మేరకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రము ఇంకా ఉన్నటువంటి దానిని రేపటిలోగా మరి 2 రెట్లు చేసుకోవాలని, ఎల్లుండికి 5-6 రెట్లు చేసుకోవాలని ఆశపడేటువంటి వారే తప్ప ప్రభు మాట చొప్పున నడుచుకుందామని, ప్రభునకు లోబడదామని దేవుడు తమను దీవించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి దానిలో కొంత భాగమును ప్రభు నిమిత్తమై, ప్రభు సేవ నిమిత్తమై, ఇతరుల యొక్క బాగోగుల నిమిత్తమై వాడదామనేటువంటి ఆ యొక్క గ్రహింపు కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత అదే అధ్యాయంలో చెప్పబడినటువంటి మరి ఒక అంశం ఏమిటంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు కూర్చుకొనండి అని సెలవీయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. భూమి మీద ధనము సమకూర్చుకునేందుకు ప్రజలు ఆర్నిష్లు కృషి చేస్తూ ఉన్నారు. 24 గంటలు తాపత్రయపడేటువంటి వారు, 24 గంటలు వారికి ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపార సముదాయములను తెరిచి ఉంచేటువంటి వారు, ఈ రకంగా ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. ఏ యొక్క పైసా కూడా వారి యొక్క చేతికి రావలసిన అవకాశాన్ని వదులుకోకుండా దానిని మరి ఒకరు తమకు పోటీగా వచ్చి వ్యాపారంలో కొట్టివేయటానికి వారు ఇష్టపడరు. ఈ విధమైనటువంటి వ్యాపారం సముదాయములను నిర్మించుకుంటూ రకరకములైనటువంటి ప్లాన్లను కలిగి మనిషి ఈ యొక్క జీవితంలో ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. అయితే బైబిల్ ఏమని సెలవిస్తున్నదంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు కూర్చుకొనండి అని సెలవిస్తున్నది. దీని యొక్క అర్థము మనం ఏమీ ప్లాన్స్ కలిగి ఉండకూడదు అని కాదు. మన ప్లాన్స్ కలిగి ఉండాలి. మనము ముందు నడవనాయి ఉన్నటువంటి ఆ యొక్క బాటను గురించి ఆలోచించాలి. ప్లాన్స్ అనేటువంటివి ఇంపార్టెంటే. అయితే అవి ప్రధానమైనటువంటివిగాను, ధనార్జన అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయి ప్రభు యొక్క స్థానాన్ని అది తొలగించి ఆ స్థానములో అది ఆక్యుపై చేసి కూర్చునేటువంటిదిగా ఉండకూడదు. అంటే ప్రభు యొక్క కార్యములు, నీ యొక్క ధనార్జన యొక్క కార్యక్రమములు, ఈ రెండిటికి మధ్యన పోటీ వచ్చినప్పుడు నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావు అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్పటం జరుగుతున్నది. ప్రభు యొక్క సన్నిధికిని, ప్రభు యొక్క అంశములకును, ప్రభు చెప్పిన మాటలకును ప్రయారిటీ ఇచ్చి వాటికి లోబడి ఉన్నట్లయితే అప్పుడు నీవు ప్రతి విషయంలో కూడా నెమ్మదిని, సమాధానమును పొందగలవు అని ఇక్కడ చెప్పటం జరుగుతున్నది. పరలోకమందు ఉండేటువంటి ధనము మనకు తెలుసు, శాంతి, సమాధానము, దయాళుత్వం, మంచితనము, ఇవన్నీ కూడాను పరలోకంలో ఇప్పుడు మనకు ఉపయోగపడేటువంటివి. అదే విధంగా పరలోకములో మనకు ధనమును కూర్చిపెట్టేటువంటివి. కాబట్టి మనము మన ముందు నడిచినటువంటి అనేక మంది మిషనరీలను జ్ఞాపకం చేసుకునివలసినది. వారికి ధనార్జన చేయటానికి తక్కువేమీ లేదు. వారికి ఉన్నటువంటి ధన సమృద్ధి చాలా ఎక్కువగా ఉన్నది. వారి యొక్క కంట్రీస్ లో వారికి ఉన్నటువంటి ఆ యొక్క నెమ్మది, ఆ యొక్క పీస్ఫుల్ మైండ్, అదంతా కూడాను లగ్జరీ లైఫ్ అదంతా కూడా విడిచిపెట్టి ఎవరో వారు ఎరిగినటువంటి అనాథలైనటువంటి పిల్లల మధ్యన సేవ చేయటానికి ఎంతో దూరము వచ్చి వారు ఎరుగనటువంటి భాషను నేర్చుకుని, వారు ఎరుగనటువంటి సంస్కృతిని నేర్చుకుని ప్రజల మధ్య నివసిస్తూ ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులు పడుతూ వారు సేవ చేసినటువంటి సందర్భములను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు అవి సవాలుకరంగా ఉండాలి. ఇలాంటి విషయములు మనకు సవాలుకరంగా ఉండవు. మాటల వరకే పరిమితమై సవాలుకరంగా ఉంటాయి తప్ప ఆ యొక్క సేవలో కనీసం చిటికిన వేలును ఎత్తేటువంటి వారిగా కూడా మనము ఉండము. ఆ యొక్క సేవలో మనం ఆశీర్వదింపబడినప్పటికీ, ఆ యొక్క హోమ్స్ లో, ఆర్ఫనేజెస్ లో పెరిగి చదువుకొని వారి యొక్క సహాయము చేత పైకి వచ్చినటువంటి వారు సహితము నేటి దినములలో కొంత పైకి వచ్చి వారి యొక్క సొంత జీవితమును వారికి తమ కాళ్ల మీద జరుపుకొనగలిగినటువంటి, నిలుపుకొనగలిగినటువంటి పరిస్థితి వచ్చేటప్పటికీ వారు ఎక్కడి నుండి వచ్చారో ఏమిటో అనేటువంటి విషయాల్ని మర్చిపోయి వారి కళ్ళు నెత్తికి వచ్చినటువంటి అనేక మంది ఉన్నారు. అందరూ అలాంటి వారని నేను చెప్పను, గాని కొంతమంది అలాంటి వారు ఉంటున్నారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఎవరి ద్వారా పైకి వచ్చాము, దేని ద్వారా పైకి వచ్చాము, మనము ఒకప్పుడు ఎలాగ ఉండేటువంటి వారం, ఈనాడు ఎలాగ ఉన్నాము, దీనికి కారణం ఏమై ఉన్నది, ఈ విషయములను మనము ఎల్లప్పుడూ ఆలోచించుకుంటూ ఉండాలి. మనము మన నిమిత్తమే ధనమును కూర్చుకుంటూ ఉన్నట్లయితే అది కేవలము వ్యర్థమని మనం గ్రహించాలి. నాకు తెలిసినటువంటి ధనవంతులను నేను ఎరుగుదును, వారిలో కుబేరులైనటువంటి వారు ఉండేటువంటి వారు. అయితే కాలం గడిచిన కొద్దీ అదే రకమైనటువంటి ఫ్యామిలీస్ ఆర్డినరీ ఫ్యామిలీస్ గా మారి వారు ఇతరుల వలనే బాధపడేటువంటి స్థాయికి వచ్చారు. ఒకప్పుడు కుబేరులే వారంతా కూడాను. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల వారి యొక్క జీవితములలో, వారి కుటుంబ జీవితములలో మార్పు అనేటువంటిది వచ్చి ఆ యొక్క ధనము, ఆర్జించినటువంటి ధనము ఆ యొక్క ఫ్యామిలీస్ లో లేకుండగా చేతులు మారిపోయినట్లుగా మనము చూస్తున్నాము. ఇది ఇప్పటి విషయం కాదు, అనాది నుండి జరుగుతున్నటువంటి విషయము, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సత్యమైనటువంటి విషయము. మనం ఒక విషయమును జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యము సత్యమైనటువంటిది, దానిని ఎదిరించి నిలబడగలిగినటువంటి వారము మనము ఎవరము లేము. కాబట్టి మనము సోమరిపోతులమై మన ఇష్టానుసారంగా పనిచేయకుండా ఉండాలనేటువంటిది కాదు. అయితే మన యొక్క ప్రయారిటీస్ అనేటువంటిది, మన యొక్క ధ్యానం అనేటువంటిది దేనిపై ప్రధానంగా ఉండాలి అనేటువంటి దాని విషయంలో దేవుని వాక్యమును మనము అనుసరిస్తూ ముందుకు నడిచినట్లయితే అది మనకు బ్రతుకులో ప్రయోజనకరంగా ఉండగలదు. ఆ తర్వాత రేపటిని గురించి చింతించవద్దు, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది. రేపటిని గురించి చింతించవద్దు అని అంటే రేపటిని గురించి ప్లాన్ ఏమి వేసుకోవద్దు ఈ దినమందానే కాదు, ప్లాన్స్ కలిగి ఉండాలి. అయితే నువ్వు ఓవర్ గా ఆలోచిస్తూ నువ్వు డిప్రెషన్ లోనికి వెళ్ళిపోయేటువంటి వాడివిగా ఉండకూడదు, దేవుడు చూసుకుంటాడు అనేటువంటి ఆ యొక్క విశ్వాసంతో ముందుకు సాగేటువంటి వాడవుగా ఉండాలి. అబ్రహాముకు ప్రభు ప్రత్యక్షమై తన కుమారుని బలిగా ఇవ్వమనినప్పుడు తాను సరేనని ఒప్పుకొని తాను ఇవ్వటానికి విశ్వాసంతో ముందుకు సాగి ఉన్నాడు. తనకు అనేకమైనటువంటి అనుమానములు వచ్చి ఉండొచ్చు. ప్రభువే నీకు ఒక కుమారుని ఇస్తానని సెలవిచ్చాడు, అది కూడా లేట్ అయిపోయింది, ఈ సమయంలో నేను ఒక తప్పు కూడా చేశాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కుమారుని ప్రభు తిరిగి ఇచ్చివేయమంటాడేంటి అనేటువంటి అనుమానము వచ్చి ఉండవచ్చు. అయితే ఇలాంటి అనుమానములన్నీ కూడా ప్రక్కన పెట్టి వేసి ప్రభువు ఇచ్చాడు, ప్రభువు తిరిగి తీసుకోవాలని అనుకుంటున్నాడు, ఆయన మాట చొప్పున నేను చేస్తాను అనేటువంటి ఉద్దేశము చేత, తాను విశ్వాసము చేత ప్రభువుకు లోబడుటను బట్టి ప్రభువు ఆ అబ్రహాము యొక్క విశ్వాసమును తనకు నీతిగా నియమించాడు. ఈ విధముగా మనము కూడా ప్రభువును విశ్వాసముతో అంగీకరించినప్పుడు మనము కూడాను ప్రభు చెప్పేటువంటి మాటలను వింటూ ఆయన మాటలకు లోబడి విశ్వాసముతో ముందుకు సాగినప్పుడు మనం కూడా ఫలితాన్ని చూడగలిగినటువంటి వారమై ఉంటాను. రేపటిని గురించి చింతించవద్దు, ఏనాటి కీడు ఆనాటికి చాలును అనేటువంటి ఈ యొక్క వాక్యము మనము దినదినము జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నది. ఎందుకంటే మనుషులముగా మనకు ప్రతి దినము ఏదో వరీస్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి, ఒక రకంగానో మరొక రకంగానో. నీ యొక్క కుటుంబమును బట్టియో, లేకపోతే నీ యొక్క వృత్తిని బట్టియో, నీవు చేసేటువంటి ఉద్యోగమును బట్టియో, లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టియో నెమ్మది లేనటువంటి స్థితి అనేటువంటిది, ప్రణాళికలు వేసుకోవటం అనేటువంటిది, ఇవన్నీ కూడాను రొటీన్ లో మనకు జరుగుతూ ఉంటాయి. అయితే మనము రేపటిని గురించి ఆలోచించే ముందు ఇప్పటి వరకు దేవుడు నన్ను ఎలాగా ముందుకు నడిపించాడు, నాకు ఇప్పటి వరకు సమస్యలు లేవా, ఉన్నాయి, ప్రతిదినము ఉన్నాయా, ఉన్నాయి, ప్రతిదినము ఉన్నాయి. అయితే ప్రతిదినము జరిగిపోయినట్లుగా, ప్రతిదినములోనూ నేను ఉత్తీర్ణుడై మరి ఒక దినములోనికి వెళ్ళినట్లుగా ప్రభు ఇప్పటి వరకు నాకు సహాయం చేశాడు. అన్ని దినములు ఒకే విధంగా ఉండవు, అన్ని రకములైనటువంటి విశ్వాస పరీక్షలు ఒకే రకంగా ఉండవు, అన్ని రకములైనటువంటి సమస్యలు ఒకే రకంగా ఉండవు. అయితే ఇప్పటి వరకును ఇదే విధమైనటువంటి రకరకములైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రభు నీకు సహాయం చేశాడు, వాటిని ఓవర్కమ్ చేయటానికి, వాటిని అధిగమించడానికి ప్రభు నీకు సహాయం చేశాడు. అదే దేవుడు నేటికి నిలిచి ఉన్నాడు. కాబట్టి నేను ఆయన యొక్క చిత్తములో ముందుకు సాగుతున్నప్పుడు మరింత ముందుకు సాగున్నట్లుగా ప్రభువే నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నిరీక్షణ నీలో ఉండవలసి ఉన్నది. ఇది మనం ఏ దినము కూడా మర్చిపోకూడదు. దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏ దినమునకు కావలసినటువంటి విశ్వాసమును ఆ దినమునకు సంపాదించుకునే విధంగా ఈ యొక్క మాట అనేటువంటిది, రేపటిని గురించి చింతించవద్దు, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని రేపటిని గురించి మనము ఫ్యూచర్ని గురించి టూ మచ్గా ఆలోచించకుండగా ప్రభు మీద మన భారమును వేసి ముందుకు సాగే విధంగా ఈ యొక్క మాటలు మనకు సహాయం చేస్తూ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత అదే అధ్యాయంలో చెప్పబడినటువంటి మరి రెండు అంశములు చూచినప్పుడు అవి స్వనీతికి సంబంధించినటువంటివిగా ఉంటున్నవి. అదేంటంటే మొట్టమొదటి ప్రార్థన చేసేటప్పుడు, రెండవది ఉపవాసము చేసేటప్పుడు. ఈ రెండు కూడాను విశ్వాసులకు సంబంధించినటువంటివి. కొంతమంది విశ్వాసులు తమ యొక్క ప్రార్థనా జీవితంలో ఎలా తయారవుతారంటే ఇతరులతో కంపేర్ చేసుకుంటూ తాము ఇతరుల కన్నా కూడా ఉన్నతమైనటువంటి విశ్వాస స్థాయిలో ఉన్నారని చెప్పి తమకి తాము మార్కులు వేసుకుంటూ ఊహించుకుంటూ ఇతరులను తృణీకరించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారు చేసేటువంటి ధర్మ కార్యములను బట్టియో, లేకపోతే వారు చేసేటువంటి ప్రార్థనలను బట్టియో, వారు చేసేటువంటి ఉపవాసములను బట్టియో వారు తమను తాము ఇతరుల కన్నా హెచ్చు స్థాయిలో ఊహించుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని కొంతమంది నేను చూశాను. మనము ఈ స్వనీతి పరులను మార్చడం అనేటువంటిది బహు కష్టమైనటువంటి విషయము. వీరి మాట వినిపించుకోరు. మనము ఎవరు చెప్పినా సరే, చిన్నవారం చెప్పినా సరే, పెద్దవారం చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే, వారు ఏదనుకుంటారో అదే చేస్తారు తప్ప, వారికి వారు మార్కులు వేసుకోవటం అనేటువంటిదే వారు చూసుకుంటారు తప్ప, వారికి ఉన్నటువంటి తప్పిదములు వారికి కనబడవు. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు, మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించాలి, మన అపరాధములు క్షమింపబడినట్లుగా మనుషుల యొక్క అపరాధములను మొదటిగా మనము క్షమించాలి అని చెప్పినటువంటి యొక్క మాటలు మనం అనేక సార్లు ప్రార్థన చేసేటప్పుడు మర్చిపోతూ ఉంటాము. ప్రార్థనలోనికి వెళుతూ ఉంటాము, అయితే మన హృదయములో ఎవరి మీదో ఉండరానేటువంటి కోపం అనేటువంటిది, క్రోధం అనేటువంటిది, క్షమించలేనటువంటి స్థితి అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఈ రకమైనటువంటి మనసును హృదయంలో పెట్టుకుని నీవు ఉపవాస ప్రార్థన చేయవచ్చును. రాత్రి అంతా ప్రార్థన కూటమి అని జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రార్థనలోనూ పాల్గొనవచ్చును, మరి యొక్క ప్రార్థనలోనూ పాల్గొనవచ్చును. అయితే ప్రభు ఆ యొక్క ప్రార్థనలను వినడు అని సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీకు సహోదరునికి ఏమైనా వ్యతిరేకత కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లయితే అక్కడ బలిపీఠమునొద్దనే నీ యొక్క అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానం పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించుము అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. ఆ విధముగా మనం మన యొక్క భక్తి విశ్వాసములను చేసేటువంటి వారంగా, ప్రభు మెచ్చేటువంటి విధంగా, ప్రభు ఆశించేటువంటి విధంగా మనం చేసేటువంటి వారమై ఉండాలి. వీటిని మనం పక్కన పెట్టివేసి మనిష్టానుసారంగా జరుపుకొనచ్చు. నేను ఎప్పుడో ఏదో చేశానండి, నేను ఎవరికి లోపడలేదండి, ఫలానా విషయంలోనండి నేను ఉన్నతమైనటువంటి వాడిగా ఉన్నానండి, ఈ విషయములన్నీ పక్కన పెట్టు. ప్రభు నిన్ను గురించి ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు? మనం పరీక్ష రాసిన తర్వాత మనకు మార్కులు వేసేటువంటి వారు ఎన్ని మార్కులు వేస్తే అన్ని మార్కులే మనకు మిగులుతాయి. మనం ఇంటికి వచ్చిన తర్వాత మనకి మనం మార్కులు వేసుకొని నాకు ఇన్ని మార్కులు వస్తాయి అనుకుంటే అన్ని మార్కులు అక్కడ వస్తాయా? అంటే నీ పేపర్ దిద్దేటువంటి ఆయన నీకు ఎన్ని మార్కులు ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందని ఊహిస్తాడు, అన్ని మార్కులే నీకు ఇస్తాడు, అవే నీకు మిగులుతాయి. అంతేగాని నీ వేసుకున్నటువంటి మార్కులు అక్కడ మిగలవు. ఇదే విధంగా ప్రభువు మన యొక్క భక్తి జీవితానికి, మన యొక్క ప్రార్థన జీవితానికి, మన యొక్క ఉపవాస జీవితానికి, మనం చేసేటువంటి ఇతర సంబంధమైనటువంటి ఈ యొక్క భక్తి పరమైనటువంటి కార్యక్రమాలకి ఎన్ని మార్కులు వేస్తాడు అనేటువంటిది ఆయన యొక్క వాక్యమును బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన కావాలని కోరుకున్న దాని ప్రకారంగా నీకు చేసినట్లయితే నీకు మార్కులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. కాబట్టి మనల్ని మనము మోసపరుచుకునవద్దు. బైబిల్లో కొన్ని చెయ్యమని చెప్పినటువంటివి ఉన్నవి, కొన్ని చేయకూడదు అని చెప్పినటువంటివి ఉన్నవి. మనుషులు వారికి ఇష్టమైనటువంటి కొన్నిటిని చేయకుండా చేయవలసినవి చేయకపోవటం తప్పని వారు అనుకోరు. వారికి ఇష్టమైనటువంటి విషయాల్లో కొన్నిటిలో మేము చేయట్లేదు కాబట్టి మేము అందరికన్నా నీతిమంతులమి అనుకునేటువంటి స్థాయిలో ఉంటూ ఉంటారు. ప్రజలారా, మనము గమనించాల్సింది ఏమిటంటే ప్రభు ఆశించేటువంటి విధముగాను, ప్రభు కోరుకునేటువంటి విధముగాను ప్రభు మనలను నిలిచి ఉండి ఏమి చేయమని కోరుతున్నాడో ఆ విధముగా మనం చేసేటువంటి వారముగా, అంటే ప్రభు నీ యొక్క జీవితంలో ఆయన యొక్క చిత్తము ఏమై ఉన్నదో ఆ చిత్తమును నీవు తెలుసుకొని ఆ చిత్త ప్రకారము నువ్వు ముందుకు సాగినట్లయితే నీవు దీవించబడినటువంటి వాడుగా ఉండగలవు. మనుషులందరూ నిన్ను వ్యతిరేకించవచ్చు. ఒకవేళ విశ్వాసులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారి సహితం కూడా నేను తప్పుగా అర్థం చేసుకునివచ్చును. అయితే ప్రభు నీకు ఇచ్చేటువంటి నెమ్మదిని, సమాధానమును ఎవరు కూడా నీ యొక్క హృదయములో నుండి తీసివేయలేరు. మనమందరం కూడా మన హృదయములను పరీక్షించుకొని మనుషులకు కనబడవలనని, వారి ఎదుట మన నీతి కార్యములు చేయకుండా ప్రభువుకు కనబడవలనని, ప్రభు యొక్క దృష్టిలో మనము ఉత్తీర్ణములము కావాలని ఆయన మాటల చొప్పున మన కార్యములను చేసేటువంటి వారంగా ఉండునట్లుగా ప్రభు మనకు సహాయము చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామడవైన తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యం నిమిత్తమై మీ పాదములకు వందనములు. మనుషులకు కనబడవలనని చేసేటువంటి భక్తి కార్యక్రమముల నుండి మమ్మలను విడిపించండి. మా హృదయాంతరంగములో మా యొక్క ఆశ, మా యొక్క కోరిక, మా యొక్క వాంచ ఏమై ఉన్నదో తెలిసినటువంటి దేవుడవుగా నీవు ఉన్నావు తండ్రి. ఒకవేళ మేము మా యొక్క స్వనీతి చొప్పున నడుచుకుంటూ బుద్ధిహీనంగా ప్రవర్తించుచున్నటువంటి వారమైనట్లయితే నీవు మమ్మలను ప్రక్కన పెట్టివేసేటువంటి వాడవై ఉన్నావు. కాబట్టి మేము మీకు భయపడుచు, విధేయులంగా జీవించుచు, నీ నామను మహిపరిచేటువంటి విధముగా మేము ఎల్లప్పుడూ ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.